ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము 42వ అధ్యాయం. ఈ అధ్యాయంలో బాబా తమ దేహాన్ని చాలించిన వృత్తాంతాన్ని వర్ణింతము. గత అధ్యాయంలో చెప్పిన లీలలు, బాబా కృపయనే కాంతిచే ఐహిక జీవమందలి భయాన్ని ఎట్లా త్రోసివేయగలవో, మోక్షానికి మార్గాన్ని ఎలా తెలుసుకొనగలమో, మన కష్టాలను సంతోషంగా ఎలా మార్చగలమో చెప్పును. సద్గురుని పాదారవిందాలను జ్ఞప్తి అందించుకుంటే మన కష్టములు నశించును, మరణము దాని నైజాన్ని కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమాన్ని కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలను, అది వారి మనస్సును పావనం చేయును. ముందుగా సూచించుట, చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను విన్నారు. ఇప్పుడు వారు మహాసమాధిని ఎలా పొందారో వినగనుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెం జ్వరం తగిలింది. జ్వరం 2-3 దినాలుండింది. కాని అటు తర్వాత బాబా భోజనాన్ని మానాను. అందుచేత క్రమంగా బలహీనులయ్యారు. 17వ రోజు అనగా 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం 2:30 బాబా భౌతిక శరీరాన్ని విడిచారు. ఈ విషయాన్ని 2 సంవత్సరాలకు ముందే బాబా సూచించారు, కాని అది ఎవరికీ బోధపడలేదు. అది ఇలా జరిగింది. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలము గ్రామంలోని వారందరూ సీమోల్లంఘనం ఉనర్చి తిరిగి వస్తుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులయ్యారు. సీమోల్లంఘనం అంటే గ్రామపు సరిహద్దుని దాటడం. బాబా తమ తలగుడ్డ, కఫన్ని, లంగోటి తీసి వాటిని చించి ముందున్న ధునిలోకి విసిరివేశారు. దీని మూలంగా ధుని ఎక్కువగా మండజొచ్చను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించను. బాబా అక్కడ దిగంబరుడై నిలిచి ఎర్రగా మండుతున్న కళ్లతో బిక్కరగా ఇలా అరిచారు, ఇప్పుడు సరిగ్గా గమనించి నేను హిందువుడనో మహమ్మద్దీయుడనో చెప్పండి. అచట ఉన్న ప్రతివాడు గడగడా వణికిపోయాను. బాబా వద్దకు వెళ్లేటకు ఎవరికీ సాహసం చేయలేకపోయారు. కొంతసేపటికి భాగోజు సింధే, కుష్ఠరోగ భక్తుడు, ధైర్యంతో దగ్గరకు వెళ్లి లంగోటిని కట్టి బాబాతో ఇలా అన్నారు, బాబా సీమోల్లంఘనం నాడు ఇదంతా ఏంటి? ఈరోజు నా సీమోల్లంఘనము అంటూ బాబా చటకాతో నీలపై కొట్టారు. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగుతుందో లేదో అని అందరూ సంశయించారు. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చారు. ఎప్పటికలా దుస్తులు వేసుకుని చావడి ఉత్సవానికి తయారయ్యారు. ఈ విధంగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుతామని సూచించారు, కాని అది ఎవరికీ అర్థం కాలేదు. దిగువ వివరించిన ప్రకారం బాబా మరి ఒక్క సూచన కూడా చేశారు, రామచంద్ర, తాత్యాకోతి పాటిళ్ల మరణాన్ని తప్పించుట. ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిలు తీవ్రంగా జబ్బుపడ్డారు. అతడు చాలా బాధపడింది. అన్ని ఔషధాలు ఉపయోగించను, కాని అవి గుణం ఇవ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధంగా ఉండను. ఒకనాడు నడివేయి బాబా అతని దిండు వద్ద నిలిచింది. పాటిలు బాబా పాదాలని పట్టుకుని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను, నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పండి అన్నారు. దాక్షిణ్యమూర్తి అగు బాబా, నీవు ఆతురపడవద్దు, నీ చావు చేతి తీసివేసుకుని త్వరలో బాగుపడదు. కాని తాత్యాకోతి పాటిల గురించి సంశయించుతున్నాను. అతడు శక సంవత్సరం 1840 అంటే 1918 విజయదశమి నాడు మరణించను. ఇది ఎవరికీ తెలియని ఎక్కు, వానికి కూడా చెప్పవద్దు, చెబితే మిక్కిలి భయపడను అన్నారు. రామచంద్రదాదా జబ్బు కుదిరింది, కాని అతడు తాత్యా గురించి సంశయించుచుండెను. ఎందుకంటే బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా 2 సంవత్సరాలలో మరణం చెందును అని అనుకున్నారు. దీన్ని రహస్యంగా ఉంచను, ఎవరికీ తెలియనియలేదు, కాని బాలాశింపికి మాత్రమే చెప్పను. రామచంద్ర పాటిలు, బాలాశింపి, ఈ ఇరువురు మాత్రమే తాత్యా గురించి భయపడుచుండదు. రామచంద్రదాదా త్వరలో పక్క నుండి లేచి నడవసాగను. కాలం వేగంగా కదిలిపోయింది. 1918 భాద్రపదం ముగిసింది. ఆశ్వయుజ మాసం సమీపించుచుండిని. బాబా మాట ప్రకారం తాత్య జబ్బుపడింది, మంచం పట్టింది. అందుచే బాబా దర్శనానికై రాలేకుండను. బాబా కూడా జ్వరంతో ఉండను. తాత్యాకు బాబా ఎందు పూర్తి విశ్వాసం ఉండను. బాబా శ్రీహరి అని పూర్తిగా నమ్మి ఉండను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండను. బాబా పరిస్థితి కూడా క్షీణించను. విజయదశమి సమీపించుచుండను. రామచంద్రదాదాయు, బాలాశింపియు తాత్యా గురించి చాలా భయపడ్డారు. వారి శరీరాలు వనకజొచ్చను. శరీరమంతా చెమటలు పట్టింది. బాబా నుడివడిన ప్రకారం తాత్యా చావు దగ్గరకు వచ్చను అని అనుకున్నారు. విజయదశమి రాని వచ్చింది. సాత్య నాడి బలహీనమైంది. త్వరలో ప్రాణం విడిచునని అనుకున్నారు. ఇంతలో గొప్ప వెనుక జరిగింది. సాత్య నిలిచెను అతని మరణం తప్పను. అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేశారు. వారిలో వారు మరణం మార్చుకున్నట్లు కనిపించారు. బాబా తన ప్రాణాన్ని తాత్య కోసం సమర్పించారు అని జనులు అనుకున్నారు. బాబా ఎందులకు ఇట్లా చేశారో బాబాకే తెలియదు. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించారు. తమ పేరుకు బదులు తాత్య పేరు తెలిపారు. ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురంలో దాసగనకు బాబా స్వప్నాన సాక్షాత్కరించి ఇలా అన్నారు. మసీదు కూలిపోయింది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టింది. కనుక ఆ స్థలాన్ని విడిచి వెళ్లిపోయాను. ఈ సంగతి నీకు తెలియచేయటకే వచ్చాను. వెంటనే అక్కడికి పొమ్ము. నన్ను చాలు. నన్ను పుష్పాలచే కప్పుము. సిరిడీ నుంచి వచ్చిన ఉత్తరం వలన కూడా దాసగునకు ఈ సంగతి తెలిసింది. అతడు వెంటనే శిష్యులతో సిరిడీకి చేరను. భజన కీర్తన ప్రారంభించను. బాబాను సమాధి చేయటకు ముందు రోజంతా భగవన్నామస్మరణ చేశాను. భగవన్నామస్మరణ చేస్తూ ఒక చక్కని పువ్వులహారాన్ని స్వయంగా గుచ్చి దాన్ని బాబా సమాధిపై వేశారు. బాబా పేరుతో అన్నదానాన్ని చేశారు. లక్ష్మీబాయి సింధ్యకు దానం. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయం. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకుంట చాలా సవ్యంగా ఉన్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. లోపల మాత్రం పూర్ణ చైతన్యులుగా ఉన్నారు. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుని మంచి స్థితిలో ఉన్నట్లు కనపడ్డారు. అపాయస్థితి దాటిందని బాబా కోలుకుంటున్నారని అందరూ అనుకున్నారు. తాము త్వరలో సమాధి చెందుదామని బాబాకు తెలియదు. కావున లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యాన్ని దానం చేయ నిశ్చయించుకున్నారు. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహాసపతి, తాత్య, లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులు ఎవరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించను. బాబా ఇలా అన్నారు, ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి, కొంచెం సేపు ఆగుము, నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చదను అనేను. అనిన ప్రకారమే ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టింది. బాబా దాన్ని అందుకుని ఒక కుక్కకు వేశారు. లక్ష్మీబాయి ఇలా అడిగింది, ఇదేంటి బాబా, నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేశాను. నీవు దాన్ని కొంచెమైనా తినక కుక్కకు వేశావు. అనవసరంగా నాకు శ్రమ కలగచేశావు. అందుకు బాబా ఇలా సమాధానమిచ్చారు, అనవసరంగా విచారించదు వేళ, కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ గలదు. ప్రాణులు వేరు కావచ్చు, కానీ అందరి ఆకలి ఒకటిది. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నం పెట్టినట్లే. దీన్ని గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయం, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించి ఇతరులకు ఎట్టి బాధయో కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎలాగో చూపించారు. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండను. బాబా మెచ్చుకుని ఎంతో ప్రేమతో తినిచుండేవారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి ఇచ్చుచుండను. ఆమె బాబా భుక్తి శేషాన్ని ఎల్లప్పుడూ తినుచుండను. ఈ కథను విషయాంతరముగా భావించరాదు. దీన్ని బట్టి బాబా సర్వజీవులందరూ కలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి. చావు పుట్టుకలు లేనివారు అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందించుకున్నారు. ఆమెను మరచెదరట్లు బాబా తన భౌతిక శరీరాన్ని విడిచేటప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకోసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చారు. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియజేయను. లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చే దక్షిణ అనుకోవచ్చు. లక్ష్మీబాయి సింధే ధనవంతురాల విడిచి ఆమెకు ధనం అవసరం లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యంగా నవవిధ భక్తులను కూర్చి బోధించి ఉండవచ్చు. భాగవతము ఏకాదశ స్కందము దశమాధ్యాయములో 6వ శ్లోకం పూర్వార్థమున 5, ఉత్తరార్థమున 4 విధాల భక్తిని చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారంగా మొదట 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలు ఇచ్చింది. ఒక 9 కాక 9కి 800 రూపాయలు లక్ష్మీబాయి చేతుల మీదుగా వ్యయమయ్యాయి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలను ఆమె ఎన్నిటికీ మరవదు. మిక్కిన జాగరూకత మరియు పూర్ణ చైతన్యం కలిగి ఉండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడింది. తన భక్తులపై కల ప్రేమానురాగములందు తగులుకొనకుండినట్లు వారందరినీ లేచి వెళ్లిపోమన్నారు. కాకాసాహెబ్ దీక్షతో బాపుసాహెబ్ బోటి మొదలగు వారు మసీందునందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకొనిచున్నారు. కాని బాబా వారిని వాడాకి వెళ్లి భోజనం చేసి రమ్మన్నారు. వారు బాబాను విడవలేకుండరు, బాబా మాటను జవదాటలేకుండరు. మనస్సునందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక పోలేక మసీదు విడిచి వెళ్లారు. బాబా స్థితి అపాయకరంగా ఉండేనని వారికి తెలియదు కనుక వారు బాబాను మరవకుండరు. వారు భోజనముకు కూర్చున్నారే కాని వారి మనస్సు బాబాపై ఉండను. వారు భోజనం పూర్తి చేయకమునిపే బాబా తమ భౌతిక శరీరాన్ని విడిచినని వార్త వచ్చింది. భోజనాలను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తారు. బాయాజీ అప్పాకోతేపై బాబా దేహం ఉరిగి ఉండను. వారు నేలపై కాని తమ గద్దెపై కాని పడలేదు. తమ స్థలంలో ప్రశాంతంగా కూర్చుని తమ చేతితో దానం చేస్తూ శరీరం విడిచారు. యోగులు శరీరం ధరించి ఏదో పని మీద భూలోకానికి వస్తారు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగానూ సులభంగానూ అవతరించారు, అంత శాంతంగా వెళ్ళదురు. శ్రీ సాయినాథాయ నమః. 42వ అధ్యాయము సంపూర్ణం. సత్కురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.